త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ప్రతి జీవితకాలంలో పరిణామము తద్వారా పరివర్తన అనేది ఎంతో ముఖ్యమైన విషయం. నిజానికి పరిణామమే జీవితం. అది లేకపోతే భూమిపై ఏ జీవితాన్ని గడపటమే జరగదు. ఒక మొగ్గగా పుట్టి తరువాత అది మంచి సువాసన అందించే పుష్పంగా పరిణామం పొందాలి. ఒక పిందెగా పుట్టిన తరువాత అది కాయగా పండుగా పరిణామం చెంది దాని నిండా రుచికరమైన రసాలను నింపుకోవాలి. ప్రకృతిలో ఒక చెట్టుకు పూచిన మొగ్గకు పిందెకు అటువంటి పరిణామం అవసరం. అయితే భగవంతుని సృష్టిలో ఉన్నత ప్రాణి అయిన ఈ మానవ జన్మలో పరిణామంతో పాటు పరివర్తన అనేది ఎంతో ప్రముఖమైనది. అయితే ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. ఈ ప్రకృతిలో పుట్టినది ఏదైనా కాలంతో పాటు మార్పు చెందుతూనే ఉంటుంది. ఒక మొగ్గ, పిందె, అలానే మనిషి కూడా పసిబిడ్డడుగా పుట్టి పెరిగి పెద్దవాడై తరువాత ముసలివాడై రాలిపోతుంటాడు. అంటే భౌతికంగా జరిగే సృష్టిలో పరిణామం జరుగుతూనే ఉంటుంది. కాని మన అంతర్భావంలో జరిగే పరివర్తనపై మనం ఇక్కడ ఆలోచించాలి. పూచిన పూలన్నింటిలో కొన్ని చెట్ల పూలు ఎంతో సుగంధాన్ని ఇస్తాయి, కొన్ని ఎంతో అందంగా కనిపిస్తాయి, అలాగే కొన్ని చెట్ల పండ్లు ఎంతో మధురంగా ఉంటాయి, కొన్ని చెట్లవి రసహీనంగా ఉంటాయి. దీనికి కారణం వాటిలో జరిగిన ఆంతరంగిక పరిణామంలోని వ్యత్యాసాలు. ప్రకృతిలో జరిగే పరిణామమంతా సహజమే. అది అప్రయత్నంగా జరిగిపోతూనే ఉంటుంది. కాని ఈ పరిణామంతో పాటు ఒక మానవుడు మాత్రమే పరివర్తనం చెందవలసి ఉంటుంది. ఈనాడు ఒక ఆదర్శవంతమైన పరివర్తన ప్రతి ఒక్కరిలో కలగవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణం అనుకూలించక పిందెలుగా రాలిపోయినట్లు మనుషులు వారి జీవితాలను ముగించటం నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో సత్యసాయి భగవానుడు ఈ భూమిపై మన మధ్య నడయాడి ఒక ఉత్తమమైన పరివర్తన మార్గాన్ని మనకు బోధించారు. ఈనాడు ప్రధానంగా మూడు విధములైన పరివర్తనలు జరగాలి. అవే వ్యక్తిగత పరివర్తన, సాంఘిక పరివర్తన, ఆధ్యాత్మిక పరివర్తన. ఈ మూడింటి పరివర్తనను చేర్చటమే సాయి ఆశయం అని స్వామి అంటారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో స్వామి బోధించిన ఈ పరివర్తన అనే అంశంపై ఒక చక్కని చర్చా కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వామి చిరకాల భక్తులు, శ్రోతలకు సుపరిచితులు అయిన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సాయిరాం మూర్తి గారు,
సాయిరాం, సాయి ప్రసాద్.
అదేవిధంగా మన తెలుగు రేడియో సాయి బృందం నుండి శ్రీ జగన్నాథరావు గారు, సోదరుడు శ్రీ గణేష్ కూడా మనతో ఉన్నారు. సాయిరాం రావు గారు,
సాయిరాం.
సాయిరాం గణేష్,
సాయిరాం ప్రసాద్,
మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం. మూర్తి గారు, ముందుగా మనం పరివర్తన అంటే ఏమిటి, దేని నుండి దేనికి పరివర్తన పొందాలి అన్న విషయంపై మన చర్చను ప్రారంభిద్దాం.
చాలా సంతోషం. ఇందాక మీరు చెప్పినట్లుగా పరిణామం ప్రకృతిలో జరుగుతూ ఉంటుంది. ఋతువు వెంట ఋతువు, పగలు వెనక రాత్రి, రాత్రి వెనక పగలు, ఇది ఒక నిరంతర చక్రభ్రమణం. దీనిని మార్చగలిగిన వారు, ఆపగలిగిన వారు లేరు. అయితే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో. 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులు పరిణామాన్ని పొందుతూ ఉంటాయి. ఏమిటా పరిణామం అంటే? అచ్చ తెలుగులో పరిణామం అంటే మార్పు. ఇదంతా భౌతికమైనటువంటి మార్పు. పుడతాయి, కొన్నాళ్లుంటాయి, తర్వాత కొన్నాళ్లకి తనువుని తెల్లవారుస్తాయి, అంటే మరణిస్తాయి. వాటికి ఒక చరిత్రగతి గాని వాటి పరమార్థం గాని బయటకు పెద్దగా ఏం కనపడవు. కాని మానవ జన్మ మహోత్కృష్టమైనటువంటిది. అన్ని జీవరాశులలోకి మేధాసంపత్తి కలిగి, విచక్షణ కలిగి, వివేకాన్ని పొంది, తనలో ఉన్నటువంటి మాధవత్వాన్ని పొందగలిగిన ఏకైక స్థాయి ఒక్క మానవుల్లో మాత్రమే ఉంది. ఇది పరిణామం వల్ల వచ్చేది కాదు, ఇది సహజ పరిణామం కాదు. దీనికి పరివర్తన చాలా అవసరం. ఎందుకంటే మామూలుగా ఒక ధాన్యపు గింజలు గనక మనం తీసుకున్నట్లయితే దానికి చుట్టూ పొట్టు రెండున్నాయి. నేలలో విసిరితే సహజ పరిణామంలో మొక్కలే పుడతాయి. అపరిణామ ప్రాప్తం అది అచ్చ తెలివి అంటారు. అచ్చ తెలివి అంటే శుద్ధ జ్ఞానం కావాలి. అది అపరిణామం జరగాలి. ఆ పరిణామం జరగటానికి వీలు లేని స్థాయికి వెళ్ళాలి. ఆ వెళ్ళగలిగినటువంటి వాడు ఒకడు మానవుడే గనక, మానవుడు తనను తాను స్వీయ సంస్కరణ ద్వారా, పరమాద్భుతమైనటువంటి సాంఘిక సహజీవనం ద్వారా, జీవన మాధుర్యాన్ని అందుకోవటం ద్వారా, జీవన శైలిని, జీవన దృక్పథాన్ని, జీవన విధానాన్ని నిర్మాణం చేసుకోవటం ద్వారా తన తల్లిదండ్రుల నుంచి, గత చరిత్ర నుంచి, వర్తమానం నుంచి, తన సహ అధ్యాపకుల నుండి, విద్యార్థుల నుండి, సహవర్తనుల నుంచి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా సంపాదించుకుంటూ తనలో ఉన్నటువంటి అనేకమైన దుర్గుణాలని, లోపాలని, బలహీనతలని సవరించుకుంటూ బలోపేతమవుతూ ఇటు భౌతికంగా అటు ఆధ్యాత్మికంగా మధ్యలో ఆదిదైవికంగా, అంటే ఫిజికల్, మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్, ఈ మూడు స్థాయిలలో నిరంతరం కూడా పరివర్తనం చెందుతూ ఉండాలి. అంటే పరిణామము, పరివర్తన అనేవి రెండు జోడు గుర్రాలు. ఇందులో ఏ గుర్రం కుంటుపడినా పరిణామం అయిపోతుంది. పరివర్తన లేని పరిణామం ప్రపంచానికి వినాశహేతు అది. అలాగే ఈ పరిణామం జరుగుతూ ఉండగా లోపల ఆంతరంగిక పరివర్తన గనక జరిగినట్లయితే వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంటే ఉదాహరణ, వ్యక్తి నిర్మాణం పరిణామం అయితే, అంటే బాలుడు, కౌమార, యవ్వన, ఆపై వృద్ధ, ఇవన్నీ మనకున్నాయి. వీటితో పాటు గనక లోపల పరివర్తన జరుగుతూ బాలుడిగా ఉండగా ఏం చేయాలి, కౌమారంలో ఏం చేయాలి, మనం సమాజానికి బరువా పరువా తెలుసుకోవాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఈ సుగుణాలన్నీ ఎక్కడి నుంచి తేవాలి, ఈ పాజిటివ్ ఎనర్జీని ఎట్లా పొందాలి, పాజిటివ్ అవుట్లుక్ ఎట్లా ఉండాలి, పాజిటివ్ అప్రోచ్ ఎట్లా ఉండాలి, సమాజ హితము అయ్యేటువంటి ఏ పని చేయాలి అనేది ఒక మధురంచ వృత్తం అంటాడు. అంటే ఆ వృత్తం అంటే ఇదిగో మనం అనుకునే పరివర్తన. ఆ పరివర్తన అంటే స్వామి క్యారెక్టర్ అండ్ కాండక్ట్, అండ్ దీస్ టూ ఆర్ ద స్వీటెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నారు స్వామి. కండక్ట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉంది, దాన్ని కండక్ట్ చేసుకోగలిగిన స్థాయి కూడా ఉండాలి. కాబట్టి పరివర్తనం అనేటువంటిది స్థల సహజంగా జరుగుతూ, ప్రయత్నం చేస్తూ, అది నిరంతరము చాలా జాగరూకతతో చేయవలసి ఉన్నది గనక పరిణామము, పరివర్తన అవిని రెండు అవిభాజ్యంగా, అంటే రెండు వేరువేరు కావు నిజానికి, పరిణామంతో పాటు పరివర్తన. అది ఆ దిశగా మనం
మూర్తి గారు, పరిణామం పరివర్తన రెండు కూడా జోడు గుర్రాల్లాగా ప్రయాణించాలి. పరిణామం దానంతట అదే జరుగుతుంది, పరివర్తనలో ప్రయత్నం కావాలి. అయితే ప్రస్తుతం ఈ ఆధునిక సమాజంలో వ్యక్తిగత పరివర్తనకి మనకి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి? అడ్డంకులు ఎక్కువగా కనబడుతున్నాయి, అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. దాన్ని ఈ వ్యక్తిగత పరిణామానికి ప్రోత్సహించే మార్గం ఏమిటి? ఆ విషయంలో మీ ఉద్దేశం ఏమిటి?
జగన్నాథరారు, మీరు అడిగింది చాలా అద్భుతమైన ప్రశ్న. కాకపోతే ఆధునిక కాలం అనే మాట అన్నారు, ఆధునికం కంటే సమకాలీనం. ఇవాళ ఏది ఆధునికం అనుకుంటున్నామో రేపాత పడిపోతుంది. కాబట్టి సమకాలీన సమాజంలో వ్యత్యాసాలు చాలా ఎక్కువైపోయినాయి. వ్యక్తిత్వ నిర్మాణం నెమ్మదిగా తగ్గిపోతున్నది. వ్యక్తులు పెరుగుతున్నారు, బాగా డిగ్రీలు వస్తున్నాయి, టన్స్ ఆఫ్ మనీ సంపాదిస్తున్నారు. భౌతిక సంపదలు కూర్చుకోవటంలో మనిషి తెలివితేటలు చాలా విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. మనిషి భౌతికంగా హ్యాపీగా ఉన్నాడు, చాలా సుఖంగా ఉన్నాడు. కానీ సుఖంగా ఉన్నాడు గాని సంతోషంగా లేడు. ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నాడేమో గాని ఆనందంగా లేడు. ఈ మూడు భిన్నమైనవి. వస్తువు నుంచి సుఖం వస్తుంది, ఆ సుఖాన్ని అనుభవించడం ద్వారా కాసేపు సంతోషం కలుగుతుంది. ఈ రెండు ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్. మరి ఆనందం వచ్చింది అంటే పోదది. ఎప్పుడు 30 ఏళ్లకు నెమరు వేసుకున్నా ఆనందం ఆనందంగానే ఉంటుంది గనక ఇవాళ మానవుడు వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలి. అయితే ఈ వ్యక్తిత్వ నిర్మాణం ఎలా చేసుకోవాలి? చాణక్యుని గుర్తు చేసుకుందాం. ఆయన అంటాడు, ఒక పాలు అంటే 1/4 ముందు డైరెక్ట్ తల్లిదండ్రుల నుంచి తీసుకో. ఒక పాలు నీ సహాధ్యాయుల నుంచి తీసుకో, నీ ఫ్రెండ్స్ నుంచి తీసుకో. ఒక పాలు నీ గురువుల నుంచి తీసుకో. ఒక పాలు నీ సంస్కారంలో నుంచి తీసుకో, నీ ఆలోచన నుంచి తీసుకో. ఈ 4 పాళ్లు కలిపితే ఒకటైంది. అంటే ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తనంతట తాను నిర్మాణం చేసుకోగలిగినా, ఈ మూడింటి నుంచి కూడా గనక తీసుకున్నట్లయితే ఒక బలమైన దృఢమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. తల్లి తండ్రి వాళ్ళు మంచి చెప్తారు, హాయిగా ఉండమంటారు, బాగా కష్టపడి పైకి రమ్మంటారు, జీవితంలో ఉత్తమ మానవుడుగా ఉండమని అడుగుతారు. తల్లిదండ్రుల నుంచి స్ఫురణ పొందాలి. అలాగే మనం స్నేహితులుంటారు, ఆ స్నేహితులం పరస్పరం భావయంతి అని, ఇగో ఇట్లా ఇవాళ ఎట్లాగైతే మనందరం కూర్చుని కొన్ని మంచి విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటున్నామో అది నిరంతరము మన ఫెలో స్టూడెంట్స్ తో, మనతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్లతో పంచుకుంటూ ఉంటే మనలో ఆలోచనలు గనక ఎక్కడన్నా పెడదారి పట్టినా, జాడ మరచినా, ఆ లోపభూయిష్టంగా ఉన్నా, ఏవి ఆలోచనలు, అవన్నీ మన స్నేహితుల నుంచి వాటిని మనం సరిదిద్దుకోవచ్చు. ఇక గురువులున్నారా, వాళ్ళు ఎప్పుడు మంచి బోధిస్తారు. గురువుకి అందరూ సమానమే, అందరూ బాగా ఉండాలని సమస్త లోకా సుఖనోభవంతు అన్న సద్గురు అయిన స్వామి చెప్పినట్లుగా నిజమైన గురుస్థానంలో ఉన్నవాడు ప్రతి వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణం చేయాలి అంటాడు. ఇక 4వది, మనం సిద్ధంగా ఉండాలి. మనం శుద్ధంగా ఉండాలి, మనం సంసిద్ధంగా ఉండాలి, అంటే ప్రిపేర్డ్గా ఉండాలి. ఏది, నాలో వ్యక్తిత్వాన్ని నేను పెంపొందించుకోవాలనో, సక్రమంగా దీన్ని చిజుల్ చేసుకోవాలనో, ఓ రాయిలో నుంచి ఓ శిల్పం రావాలనో ప్రయత్నం చేస్తేనే ఆ రాయిలో నుంచి శిల్పం వస్తుంది. శిల్పం మూలంలోకి వెళ్ళండి, అదొట్టి బండరాయే. కాబట్టి ప్రతి వ్యక్తి ఒక బండరాయి అనుకున్నట్లయితే, ఒక శిల్పకారుడి చేతిలో ఒక ఉలి, ఒక సుత్తి, ఒక కాలం, ఒక సమయం, ఒక శ్రమ, ఒక కర్మ సుఖౌశలం అంటాడు కృష్ణుడు, ఇవన్నీ కలిపి అన్ని అననుకూలాలు అనుకూలాలుగా మార్చుకుంటూ, అంటే ఏవి జరగటానికి వీలు లేదని అనిపిస్తున్నదో వాటిని తనకు అనుకూలంగా ముందు మార్చుకోగలిగినట్లయితే ఇవాళ సమాజం చాలా అద్భుతమైనటువంటి అంశాలు చూడగలదు. కానీ ప్రశ్న ఏంటంటే ఎందుకు చూడలేకపోతున్నది, అది ప్రశ్న. ఎలా చూడాలో మనం ఆలోచించాం. ఎందుకు చూడలేకపోతున్నామంటే మానవుడి యొక్క మనస్సు మరుగుజ్జు కావటమే కారణం. మయోపిక్ థాట్, చాలా షార్ట్ టర్మ్ గెయిన్ కావాలి. ఇప్పటికిప్పుడు ఇవాళ విత్తనం వేశాం, సాయంకాలానికి చేతికి పండు రావాలి, ఎట్లా వస్తుంది? రాదు. ఒకవేళ వచ్చిన మధుర రసాలతో కూడిన పండు అయితే రాదు. అందుకని మానవుడు తన కాలాన్ని వెయిట్ చేయాలి, సమాజాన్ని అధ్యయనం చేయాలి. సమాజం యొక్క రుగ్మతలు, దానికున్న జాడ్యాలు, దానికున్న లోపాలు, అవి మనల్ని ఏ పెడదారి వైపు నడిపిస్తున్నాయో కాస్త క్రీకంట గమనించుకోగలిగినట్లయితే, ఈ దారిన మనం వెళ్లినట్లయితే మనం లక్ష్యగమ్యాలు చేరుకోలేము. ఈ రెండింట్లలో ప్రధానంగా లక్ష్యగమ్యాలు సంపాదించటం ఒక్కటే కాదు, స్వామన్నారే ఎన్నోసార్లు, డబ్బు పాపిష్టిది కాదు. ప్రధానంగా ఇవాళ యువకులు ఈ మాట వినాలి, డబ్బు పాపిష్టిది కాదు, కానీ పాపిష్టివాడి చేతిలో డబ్బు ఉండకూడదు. అంటే పాపిష్టివాడెవరు? దురాలోచనలు చేసేవాడు, ఆ డబ్బును ఎట్లా సద్వినియోగం చేయాలో, ఛానలైజ్ చేయాలో తెలియనివాడు. ఇవన్నీ సమాజంలో ఈవేళ అనేకమైన కారణాలున్నాయి. సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయ తత్వ సిద్ధాంతంతో కొన్ని వేవేల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి మన జాతి, మన సమాజం ఈవేళ పాశ్చాత్య దేశాల నుంచి చాలా మనం దిగుమతి చేసుకున్నాం. కన్జ్యూమరిజం పెరిగిపోయింది ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్. దానివలన వస్తువుల ద్వారా ఆనందాన్ని పొందుదామనే ప్రయత్నం మానవుడిని కుంగదీస్తున్నది. అలాగే చాలా ద్రవ్య వినియోగం అంటే డబ్బుని ఎలా ఖర్చు పెడతామనేది ఆలోచించినట్లయితే ఒకనొక నాడు ఉన్నటువంటి మనిషి దగ్గర ఉన్న డబ్బుకి ఇవాళ ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుకి మీరు గనక పోల్చి చూడండి, చిన్నప్పుడు ఎంతో మంది ఉంటే ఏ ఒక్కడో లక్షాధికారి అనిపించుకునేవాడు, ఇవాళ అసలు లక్షాధికారి దాటిపోయింది, కోటీశ్వరుడు దాటిపోయినాడు, మిలియనీరా బిలియనీరా ట్రిలియనీరా ఇంకేదన్నా ఉందా కనిపెడుతున్నాం మనం. అంటే భౌతిక సంపద మీద మనిషి మనస్సు ఉన్నంతకాలం దాని చుట్టూ పరిభ్రమిస్తూ దానిని ఎట్లాగైనా మన బ్రిటిష్ వాడు కొంత విద్య నేర్పెళ్లాడు, బై హుక్ ఆర్ క్రుక్ అన్నాడు, రెండు రాంగే, బై షియర్ ఎఫర్ట్ అని చెప్పల, నువ్వు ఎట్లాగైనా సంపాదించు అన్నాడు. ఆ ఎట్లాగైనా సంపాదించే చెడు మార్గాలు ఎక్కువగా మన మనస్సు ఆలోచించిన కారణంగా ఇవాళ సమాజంలో చాలా ఉత్పాతం జరుగుతున్నది. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ దీనికి సంస్కరింపనేల సంఘమంతటి నీవు సజ్జనుండవగుము స్వార్థముడికి ఒక్క నీచుడప్పుడు ఉరివిలో తగ్గును. చూశారా, అంటే ఈ పరిణామం ఈ మార్పు ఎక్కడ జరగాలి, రిఫార్మేషన్ ఎక్కడ జరగాలి, రిఫైన్మెంట్ ఎక్కడ జరగాలి, రీడెఫినేషన్ ఎక్కడ జరగాలంటే వ్యక్తిగా మనలో జరగాలి,
మనలో జరగాలి.
ఆ ఆలోచన మనల్ని తుదముట్టించాలి, చెడు ఆలోచన. అక్కడి నుంచి మనం వెలుగుబాటలోకి అనేకమైన విషయాలని మనం వ్యాఖ్యానం చేసుకుంటూ కనుక వెళ్లగలిగినట్లయితే ఖచ్చితంగా ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి క్లేశాలు, క్లిష్టమైన పరిస్థితులు, ఇబ్బందులు, దాని చుట్టూ జరుగుతున్నటువంటి దౌష్ట్యాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా సన్నగిల్లుతాయి. మళ్లీ ఒక అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ప్రపంచం సృష్టింపబడుతుంది. కానీ దానికి వ్యక్తి తన నిర్మాణం చేసుకుంటూనే వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఒక్కటే మార్గం.
అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మూర్తి గారు, ప్రతి ఒక్కళ్ళు తమను తాము ఒకసారి అనలైజ్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు మనకి ఏర్పడింది. స్వామి కూడా ఎప్పుడు అదే ప్రోత్సహిస్తూ ఉంటారు, ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ లీడ్ టు సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్ ద ప్రాసెస్ వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇలాంటి సమయంలో మనం వ్యక్తిగతంగా ఒకరికొకరు ఏ విధంగా, స్వామి చెప్పినట్టు ప్రతి వాళ్ళలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, మరి ఈ పరివర్తన తెచ్చుకోవాలి అన్న ప్రయత్నంలోని మనం పాజిటివ్స్ ని బాగా ఎంకరేజ్ చేసుకుంటూ మన నెగిటివ్స్ ని స్లోగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి. సో ఆ విధంగా ఆ ప్రాసెస్ లో ఈ సొసైటీ అనేది మనం ఎట్లాగా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మానవుడు సంఘజీవి, తన చుట్టూ ఉన్న వాతావరణం తన చుట్టూ ఉన్న సంఘంతో ఎంతో దగ్గరగా ఉంటూ ఉంటాడు, ఆ విధంగా ఆ ప్రభావం ఏ విధంగా తన మీద పడుతుంది అండ్ ఈ సమాజం కూడా ప్రస్తుతం చూసినట్లయితే అల్లకల్లోలాలకు గురయ్యి ఎన్నో విధాల దుష్ప్రచారాలు కానివ్వండి దుష్ప్రయోజనాలు కానివ్వండి ఈ దారిలో వెళ్తున్నాయి, కానీ తీసుకోవాల్సిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో దీన్ని ఈ నెగిటివ్ ని పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మనం ఏ విధంగా కృషి చేయాలి?
చాలా మార్గాలున్నాయి, అందులో ప్రధానంగా గణేష్ స్వామి ఒక పద్యం చెప్పారు, అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు. ఎవరు ఫస్ట్ టీచర్ ఎవడంటే నీ కాన్షియస్నెస్. అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమగురువు, గ్రంథరాజమగును ప్రత్యక్షలోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఇది పట్టుకోగలిగినట్లయితే ప్రపంచంలో మనకు లక్ష మంది స్నేహితులుండని భగవంతుని మన హృదయంలో పెట్టుకోవాలి, వాడు మారడు, వాడు అక్కడే ఉంటాడు. అలాగే సమాజం ఒక పుస్తకం, ఆ పుస్తకంలో చాప్టర్లు మారుతుంటాయి, కంటెంట్ మారుతుంటుంది. ఈవేళ సమాజాన్ని సంఘంతో కూడి ఉంటాడు అని అనుకున్నప్పుడు సంఘం అసలు ఎలా ఏర్పడింది? సంఘంలో నుంచి ఏర్పడింది. సంఘం కూడిక కలయిక, 10 మంది వ్యక్తులు కూడితే సంఘం ఏర్పడుతున్నది. కాబట్టి వ్యక్తి సంఘం కంటే భిన్నం కాదు, కానీ వ్యక్తి సంఘాన్ని తనకంటే భిన్నంగా చూస్తాడు. అంటూ ఈ ప్రపంచం చెడ్డది అంటాడు, లేదు పక్కనే కాదు ఈ ప్రపంచం చాలా మంచిది, ఈ సంఘం చాలా గొప్పది అంటాడు. అది మంచి కాదు, అది చెడు కాదు. దీనికి స్వామి చెప్పిన ఒక్క మాట గుర్తు తెచ్చుకోవాలి, ఏది నీవు ఆలోచించినా నీ దృష్టిలోపమే గాని సృష్టిలోపం లేదు. అంటే హౌ యు లుక్ అట్ ఇట్. సమాజంలో ఉన్నటువంటి చెడు ఏదో ఉన్నది అని అనుకున్నప్పుడు దాన్ని నీవు గమనించినప్పుడు నీ దృఢమైనటువంటి వ్యక్తిత్వంతో నీ ప్రజ్ఞతో నీ మేధాశక్తితో నీకున్న వనరులతో, అది ధనబలం కావచ్చు జనబలం కావచ్చు అన్నిటినీ మించి దైవబలం కావచ్చు, దానిని మళ్లీ హితంగా మార్చడానికి అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే, వ్యక్తికి మాత్రమే ఉన్నది గనక ఈ సమాజం సంఘం వేరుగా ఉంది, దానికి దూరంగా ఉందామంటే మ్యాన్ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. ఇట్ ఇస్ అ సోషల్ యానిమల్. మనం అంటే సమాజంతో మమేకమై ఉండాలి. క్షీర నీరన్యాయం హంస ఎట్లాగైతే పాలు నీరు పక్కకి తీయగలదో, మనం కూడా ఏది మంచి ఏది చెడు ఈ రెండు విచారణ గనక చేసినట్లయితే, చెడు ఏది అంటే నలుగురికి అపకారం చేసేది చెడు, అది తలపైనా సరే, చిన్న పనైనా సరే, చిన్న ఆలోచన అయినా ఏదైనా సరే. ఏది మంచి అంటే మనతో పాటు 10 మందికి ఆనందం కలిగించేది మంచి. అట్లా ఈ పాజిటివ్ ఎనర్జీ అని ఇప్పుడు మనం అనుకున్నాం, పాజిటివ్ గా పట్టుకోవాలంటే పట్టుకోవటానికి ఏం లేదు, అక్కడ ఉన్నది, ఉన్నదానిని మనం గమనించాలి. గమనించకపోతే ఈ సమాజం ఇంత నాగరికంగా ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఎందరో మహాత్ములు వాళ్లు చాలా కంట్రిబ్యూట్ చేశారు. కాబట్టి మనం గతించిన కాలం నుంచి స్ఫూర్తిని పొందుతూ, వర్తమానాన్ని అధ్యయనం చేస్తూ, మనకి మన రోల్ ని మనం డిఫైన్ చేసుకుంటూ, నేను ఏం చేయగలను, స్వామన్న మాటే మళ్ళీ ఎన్నో గుర్తొస్తాయి కదా, కింకర కింకరో శంకరహ అన్నాడు. నిద్ర లేవగానే ఈవేళ నేనేం చెయ్యాలి అనుకున్నవాడు వాడు శంకరుడే అన్నారు స్వామి. అంటే నేనేం చెయ్యాలి, నువ్వేం చేయాలో చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, కానీ నేనేం చేయాలో తెలుసుకోవటానికి మాత్రం చాలా టైం పడుతున్నది. అందరూ నా కోసం జీవించాలని కోరుకుంటున్నాను, నేను అందరి కోసం ఉన్నానా లేదా ప్రశ్న వేసుకోవటం లేదు. కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణంతో మనం ప్రారంభించాం గనక ప్రతివాడు నిద్ర లేవగానే ఒక ప్రశ్న వేసుకోవాలి, నిన్న జీవితం గడిపాను, నిన్నటి వరకు జీవితం గడిచింది, అనేక అనుభవాలు నా దగ్గరున్నాయి, ఈ సంఘాన్ని నేను అధ్యయనం చేశాను, దీనిలో కొన్ని ఇబ్బందులున్నాయని నాకు స్ఫురణ కలుగుతోంది, నేనేం చేయగలను, నా దగ్గరున్న శక్తిని సంఘం కోసం నేను ఎలా వెచ్చించగలను అని ప్రతి వ్యక్తి అనుకోగలిగినట్లయితే సహజంగా ఆ పరిణామం సంభవిస్తుంది, పరిణామంలో నుంచి ఒక పరివర్తనం కూడా సంభవిస్తుంది. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క సందేశం ఉన్న చూడండి, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు చిలక పలుకులు కావవి, సోపానాలు. ఒక్కొక్క దానిలో నుంచి రెండోది, రెండో దానిలో నుంచి మూడోది. ఈ కార్డినల్ ప్రిన్సిపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఐదింటిని గనక సమన్వయం చేసుకుని ఒక వ్యక్తిత్వ నిర్మాణం గనక చేసుకోగలిగితే ఈ సమాజం ఒక అద్భుత సమాజం అవుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ వ్యక్తి పాత్ర చాలా కీలకం. మిగతా జీవరాశులకు విచక్షణ గాని, వివేకం గాని, జ్ఞాపక శక్తి గాని, చలన గతిశీలమైన పురోగమన విధానం కాని ఇవి ఏవీ లేవు గనక అవి మానవుడి యొక్క కృషిలో భాగస్వామ్యం చెందుతాయే తప్ప అవి వాటంతట అవి చెయ్యలేవు. చెయ్యగలిగినటువంటి శక్తి ఒక్క మానవ జాతికి మాత్రమే ఉన్నది గనక మానవ జాతి, మానవ సమాజం అంతా వ్యక్తితో ప్రారంభమై పెద్ద వర్షం గురిసిన మొట్టమొదటి చినుకు పడాలి కదా, ఆ చినుకు వ్యక్తి గనక అయినట్లయితే అది వరద కావచ్చు, సముద్రం కావచ్చు, నది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ పడితేనే పడ్డ చోటల్లా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణం, వ్యక్తి నిర్మాణం ఆగాలి, వ్యక్తిత్వ నిర్మాణం జరగాలనేది ప్రధానమైనటువంటి అంశంగా నేను భావన చేస్తున్నాను.
అదే ఈ వ్యక్తిత్వ నిర్మాణాన్ని స్వామి దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ ఈ సిస్టమ్ని స్వామి స్టార్ట్ చేశారు. దానివల్ల మొదట చిన్నప్పటి నుంచి పిల్లల్లోని ఈ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి, అయిన తర్వాత సొసైటీలో మనం ఒక ఉపయోగపడే ఒక వ్యక్తిగా మనం బతకాలి అన్నది, దాని ప్రభావం వల్ల మన భవిష్యత్తులో సమాజంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయి అని మీరు ఊహిస్తున్నారు?
ఇది చాలా కీలకమైనటువంటిది. సత్యసాయి అవతారంలో చాలా కీలకమైన సన్నివేశం ఇది. ఎప్పుడు ప్రారంభం కావాలి అన్నది ప్రశ్న. ఈ విద్య గాని ఇంకోటి గాని, అసలు ఏ విద్య, చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు భగవత ప్రమాణం. రెండో పద్యంలో అదే పోతన గారు ఇంకోటి, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చెట్టువాడు. ఎంతమంది పుడితే ఎందుకు, దయ ఉండాలి, సత్యం ఉండాలి, ఇవి ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఇవన్నీ గనక ఉన్నట్లయితే, అతి చిన్న వయస్సులోనే గనక ప్రారంభం చేసినట్లయితే ఈ ఆలోచన. అందుకనే స్వామి బలవికాస్ పెట్టారు. బలవికాస్ ఎందుకు పెట్టారు, వాడికి శ్లోకాలు శోకాలు నేర్పమని కాదు, నీతి నేర్పమని.
నీతి
నీతి దాని వలన ఒక రీతి, ఆ రీతి వలన ఒక గీతి, ఈ మూడు కూడా ఏర్పడతాయి. ఇది బాల్యం నుంచి ప్రారంభం కావాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తిత్వ వికాసం, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వెస్ట్రన్ కాన్సెప్ట్, మంది కాదు అసలు, ప్రతి వాళ్ళది వాడేస్తున్నారు. మనది పర్సనాలిటీ అన్ఫోల్డ్మెంట్, పర్సనాలిటీ వికాసం, వ్యక్తిత్వ వికాసం మనది, పరిణామం కాదు. పరిణామం ఉంది, ఇదిగో ఇందాక సాయి ప్రసాద్ మనకి ఇంట్రోలో చెప్పినట్టుగా ఓ పువ్వు పూస్తుంది, ఓ కాయ అవుతుంది, ఆ పిండి అవుతుంది, పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, ఎండో కుళ్ళో రాలిపోతుంది, అది కాదు కదా. ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది పరివర్తనం చెందుతూ ఉండాలి. ప్రతిరోజు నిన్నటి కంటే ఇవాళ నేను బెటర్గా ఉండాలి. అది ఎప్పుడు నేను 60 ఏటో 70 ఏటో మొదలు పెడితే ఈ సాధన ఎవరికి ఉపయోగం లేదు. నేను సమాజానికి అప్పుడు నిజానికి ఆమె లైబిలిటీ. నేను ఒక బాలకుడుగా బాలుడుగా ఉన్నప్పుడు మీరు చూడండి, రామకృష్ణాది అవతారాల నుంచి సత్యసాయి భగవానుడి అవతారం వరకు గమనిస్తే 16 ఏళ్లు మొదటి కళ రాకుండానే వాళ్ళు ప్రపంచంలోకి వచ్చేశారు. రాముడు 8 ఏళ్లకి విశ్వామిత్రుడితో బయటకు వెళ్లాడు, 12 ఏళ్లకి అడవులకు వెళ్లాడు. శ్రీకృష్ణ పరమాత్మ జైల్లో పుట్టినప్పటి నుంచి, చెరసాలలో పుట్టినప్పటి నుంచి లీలాఖండ మొదలుపెట్టాడు. సత్యసాయి భగవానుడు 1926లో ఒక అవతారం తీసుకుని 1940 అంటే 14 ఏళ్లు వచ్చేప్పటికీ తన అవతారం, నేను ఏ అవతారం అనో చెప్పారు, ఎందుకు వచ్చానో కూడా చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా ఆలోచించినట్లయితే మీరు ఏ అవతారం తీసుకుని 70 ఏళ్ల 80 ఏళ్ల తర్వాత వాళ్ల పనులు మొదలు పెట్టలే, అతి చిన్న ప్రాయంలోనే వాళ్ల కార్యకలాపాలు మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఒక బాలుడు, అద్భుత బాలుడు, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, మన స్వామి కానివ్వండి, ఎవరైనా సరే, సమాజంలో ఒక ప్రత్యేకమైన వరిష్ఠుడైనటువంటి ఒక బాలుడిని చూసినప్పుడు సమాజం వాడిని అనుసరించింది. ఈ పిల్లవాడే ఇట్లా ఉన్నాడే, మనం పెద్దవాళ్లం ఇట్లా అయిపోయినామే, అందుకే చెప్పినట్లు చేస్తారా, అవన్నీ స్వామి నాటకాలు రాసిన కారణం అదే. అది ఎవరి కోసం? పెరిగినా ఎరగని వాళ్ల కోసం. వయస్సు పెరిగింది, ఎరగలేదు, కానీ ఎరగవలసిన వాళ్ల కోసం, యూత్ కోసం. ఆ యూత్ సడన్ గా ఎప్పుడొస్తుంది? పరిణామ క్రమంలో యవ్వనాన్ని పొందుతా, కానీ బాల్యం పోగొట్టుకున్నానే. ఆ బాల్యాద్యవస్థలో ఉండగానే ఓ మార్కండేయుడు గాని, ఒక ప్రహ్లాదుడు గాని, ఇగో మన శంకర భగవత్పాదులు గాని, సత్యసాయి భగవానుడు గాని, రామకృష్ణాదులు గాని, వీళ్ళందరూ కూడా బాల్యం నుంచే దీనిని మొదలు పెట్టాలి. అందుకనే దూర్జటి కాళహస్తీశ్వరి శతకంలో అంటాడు, పెద్దవాడైన తర్వాత రాశాడు, అన్ని పోగొట్టుకున్న తర్వాత, దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరుఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలని పదాబ్జములన్ శ్రీకాళహస్తీశ్వర. అంటే ఏంటి, ఈ దేశం దైవం ఉన్నది అని నమ్మిన దేశం, దైవం లేకుండా నేను లేను అని నమ్మినటువంటి విశ్వాసం కలిగిన దేశం. అసలు దైవం ఎప్పుడన్నా ఒక మానవ దేహం తీసుకుని రావాలి అంటే ఆయన ఎంచుకున్నటువంటి ఒకే ఒక్క దేశం ప్రపంచంలో భారతదేశం. మిగతా దేశాల్లో దేవుళ్లు పుట్టలే, అవతారాలు రాలే. ఈ అవతారాలను చూడటానికి ప్రపంచం అంతా ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇది ఒక ధర్మభూమి, కర్మభూమి, ధన్యభూమి, తపోభూమి, పుణ్యభూమి, ధార్మిక కార్మిక భూమి. కాబట్టి ఇక్కడ వ్యక్తిత్వ వికాసం అంతా కూడా యవ్వన దశలో మాత్రమే కాదు, అడాలసెంట్ ఏజ్ లో కాదు, బాల్యం నుంచి ఇది రావాలి. అది వచ్చినట్లయితే వాడికి ముందు కంఠస్థమవుతాయి పద్యాలు, పాటలు, నీతులు అన్ని ఏర్పడి నెమ్మదిగా దానిలో నుంచి తనకు తెలియకుండానే ప్రహ్లాదుడి యొక్క భక్తి, రాముడి యొక్క అనంత శక్తి, రాముడి యొక్క సౌందర్యం అంటే ఆంతరంగిక సౌందర్యం, కృష్ణుడి యొక్క విలాసం అన్ని ఏర్పడి ఒక సమగ్రమైనటువంటి పూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుంటాడు గనక మ్యాన్ షుడ్ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్. అది స్వామి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. ఏదో మళ్లీ సగం అయిపోయి సగం పశువుగా ఉంటానికి వీల్లేదు. ఇక్కడ 360 డిగ్రీస్ లో అన్ని విధాల వ్యక్తిత్వ వికాసం జరగాలి. వాడు సమాజంతో మమేకమై ఉండాలి. సంఘం శరణం గచ్చామి అంటే సంఘాన్ని ఆశ్రయించి మానవుడు వెళ్లమని కాదు, సంఘంతో పాటు నేను కూడా ఉండటానికే వెళ్తున్నానన్నాడు సిద్ధార్థుడు. సంఘానికి ఒక జోలె పట్టుకుని ఆయన వెళ్లలే, సంఘం కోసం నేను వెళుతున్నాను, ఆ సంఘంతో నేను ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక పూర్ణ విద్యా విధానంలో నుంచి ఆలోచనలు రేకెత్తాలి గనక బాల్య అవస్థ నుంచే వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. జగన్నాథరావు గారు,
మూర్తి గారు, ఇప్పటి వరకు వ్యక్తిగతంగా సాంఘికంగా పరివర్తన ఎలా ఉందో తెలుసుకున్నాం, అదేవిధంగా ఆధ్యాత్మికంగా పరివర్తన ఎలా పొందాలన్న దాని గురించి చెప్తారా?
ఇగో ఇందాక మీరు చెప్పినట్లే కాస్త అరగంట ముందు పువ్వు పుట్టింది, పిండి అయింది, కాయ కాసింది, సంఘం దాకా వచ్చేసాం. ఇకది పరిణామం చెందాలి, పరిణామం చెంది పండైపోవాలి కదా. పండటము అంటే పండిన తర్వాత ఇక మిగిలింది ఏమిటంటే ఎండటమే కదా. ఆ ఎండి రాలిందా చరిత్రలో మనం మిగిలిపోతాం, కుళ్ళి రాలిందా చరిత్రహీనులు అవుతాం. తరించుతామా అంతరిస్తామా, ఇక్కడ తేడా. ఈ దీనికోసమే ఈ అధ్యాత్మ పరిణామం కాదు, ఇది ఆధ్యాత్మిక పరివర్తన కూడా కాదు. ఆధ్యాత్మికతే జీవితం. మనం నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అని పిల్లలకు వ్యాసం రాయమంటాం. నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అంటే మీరు చెప్పి చెప్పకుండా మీకు ఇంత 24 గంటల్లో పావు గంట ఆధ్యాత్మికత అని చెప్పేస్తున్నారు వాడికి. కాదు, ఆధ్యాత్మికతలో నిత్య జీవితం ఎట్లా ఉంది, ఆధ్యాత్మిక జీవితము బాహ్యంగా మనం గడిపే వృత్తి జీవితము రెండు భిన్నం కావు అని చెప్పాలి. నేను లోపల ఎట్లా ఉన్నానో బయట ఎట్లా ఉండాలి, బయట ఎలా ఉన్నానో నేను లోపల ఎట్లా ఉండాలి. మందిరంలో ఒక రకంగా, మైదానంలో ఒక రకంగా ఉండే అది ఆధ్యాత్మికత కాదు. నువ్వు అదే ఆవరణంలో ఉన్నా ఈ ఆధ్యాత్మికత అంటే ఆత్మైక భావన, నేను ఆత్మను, నా వలే అందరూ అదే, అందరి అందరూ అదే ఉన్నది. కాకపోతే మా రూపాలు వేరు, వాడు నల్లగా, వాడు తెల్లగా, వాడు పొడుగ్గా, వాడు పొట్టిగా, వాడు లావుగా, వాడు సన్నంగా ఉన్నారే తప్ప, ఒకడు స్త్రీలుగా, వాడు పురుషుడుగా ఉన్నారు తప్ప, మా అందరి అందున్నటువంటి అంతఃసూత్రం ఒక్కటే. ఈ అనంతమైనటువంటి ఆనంద బిందువులన్నీ ఆత్మ బిందువులుగా ఉన్నాయి, కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక మేఘమేగా తెగింది, మురుక్కాలవలో ఒకటి పడింది, నదిలో ఒకటి పడింది, సముద్రంలో ఒకటి పడింది. నువ్వెక్కడ పడ్డావన్నది ఇంపార్టెంట్. మురుక్కాలవలో పడితే ఆకాశం నుంచి వచ్చింది గాని పాపం ఇక్కడ పడిపోయింది. సముద్రంలో పడితే విశాలమైన గంభీరమైన సముద్రమైంది. అదే కృష్ణలో, గోదావరిలో, పెన్నలో, కావేరిలో, గంగలో పడితే అది గంగ అయిపోతున్నది. అంటే మనం ఏ స్థానంలోకి చేరుకోవలసి ఉన్నదో, ఏ లక్ష్య గమ్యాన్ని నిర్దేశించుకోవాలో, దానికోసమై ఏ శ్రమ పడాలో, ఇవన్నీ కూడా మనం చేయాలి గనక స్థానము చాలా గొప్పది. అందుకనే స్వామి ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాటిల్, సి ఫర్ క్యాటిల్ కాదు. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. అదే సంఘం, అదే సంఘం. ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కలిగినటువంటి, ఇవాళ భాషలో లైక్ మైండెడ్ పీపుల్ అంటాం. అంటే భగవంతుని గురించి కాసేపు ఒక గంట మాట్లాడుకుంటే మన ఆలోచనలన్నీ భగవంతుడి వైపు వెళ్తాయి. ప్రపంచం వైపు అదే కెమెరా తిప్పేసేయండి, ప్రపంచంగా మాట్లాడుకోవటానికి చాలా విషయాలున్నాయి, కానీ ప్రయోజనం లేదు. అవేమీ అనివార్యం, జరుగుతూ ఉంటాయి. కానీ మనల్ని మనం తెలుసుకుని, మనల్ని మనం అర్థం చేసుకుని, మన లోపాలు ఎరిగి, స్వీయ లోపములు ఎరుగుట పూర్ణ విద్య అంటాడు గాలిబ్. మన లోపాన్ని మనం ఎరిగి దాన్ని సరిదిద్దుకుని ఎవరికీ ఇబ్బంది లేనటువంటి ఒక జీవిగా గనక జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ. స్వామిని ఆధ్యాత్మిక పరిణామం గురించి తొలినాళ్లలో మహాపండితులు అడిగారు, స్వామి అధ్యాత్మ అధ్యాత్మ అంటున్నారు, ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి అని. ఏం లేదు, ఒక ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళటమే దాని పేరు ఆధ్యాత్మ అన్నారు. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి ఆ శబ్దాలు తెలుసు అవేమిటో. మళ్లీ 15 ఏళ్ల తర్వాత మళ్లీ స్వామిని ఇదే ప్రశ్న వేశారు, వేస్తే అదే జవాబు ఇవ్వలేదు. అప్పటి జనం ఎక్కువ అవుతున్నారు. అప్పుడు అన్నారు, ఏం లేదు, ప్రభావంలో నుంచి స్వభావంలోకి వచ్చేసాయి, అది ఆధ్యాత్మ అన్నారు. అది అర్థమైంది వాళ్ళకి. ఇంకా జనం ఎక్కువైపోయినారు. లక్షలాది స్వామి భక్తులందరి మధ్యలో ఎవరో చిన్న ప్రశ్న ఇట్లాగే వేస్తే, ఏం లేదు, మానవుడు మానవుడుగా జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ. కనీసం అదన్నా చేయండి. మ్యాన్ షుడ్ బిహేవ్ లైక్ ఎ మ్యాన్, మ్యాన్ షుడ్ నాట్ బిహేవ్ లైక్ ఎ బీస్ట్. ఇది కాబట్టి మనలో ఉన్నటువంటి 4 భాగాలు ఎప్పుడు అనుకుంటాం మనం. దానవత్వం ఉంది, దీనత్వం ఉంది, మానవత్వం ఉంది, దివ్యత్వం ఉంది. ముందు దానవత్వాన్ని వదిలిపెట్టాలి. కామ, క్రోధ, మోహ అవన్నీ చాలా నెగటివ్ ఎనర్జీ అంతా వదులుచుకోవాలి. అలాగే దీనత్వం ఉండకూడదు. వి మస్ట్ లివ్ ఇన్ ఎస్టీమ్. అసలు నాకేం లోటుంది అన్నవాడు ఈశ్వరుడు, కోటీశ్వరుడు. అంతేగా, కోటాను కోట్ల డబ్బున్నా నాకు ఇంకేముంది అన్నవాడు కడు బీదవాడు, వాడు వాడు నిత్య దరిద్రుడు. ఈ రెండు భావాలు వదిలిపెట్టాలి. దానవత్వం పోవాలి, దీనత్వం పోవాలి. క్షణం అయిపోయిందిగా. మిగిలిన 2 ఆస్పెక్ట్స్, ఒకటి మానవత్వం. ఆ మానవత్వం గనక ఒక చిన్న పువ్వులా ఉంటే అది పిండై కాయై పండైతే దాని పేరు దివ్యత్వం. మానవత్వానికి దివ్యత్వానికి సీమారేఖ ఒక సన్నటి దారపు పోగు. ఇది దాటితే ఆ దారపోగు ఎంత డయామీటర్ ఉంటుంది? 0.001 మిల్లీమీటర్ ఉంటుంది. అది దాటగానే దివ్యత్వం. అందుకే స్వామి మానవుడు మాధవుడు కావటం అంటూ లేదు బంగారు, మానవుడు మాధవుడే. అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. అంటే ఎప్పుడైతే మనకి మాధవత్వాన్ని భగవంతుడు అనుగ్రహించారో మనలో మానవత్వాన్ని నిలబెట్టుకోవాలి. నిరంతరము మనకు ఆగ్రహం కలిగింది, ఎవరి మీద అసూయ కలిగింది, ఎవరిని గురించో చెడు తలపులు వస్తున్నాయి, ఒక్క క్షణం మనస్సును నిగ్రహించుకుని దాని వలన నాకేమి ప్రయోజనం, దాని వలన నా మనస్సు బరువెక్కుతున్నదే తప్ప ఈ ఆలోచన నేను చేయకూడదు అనుకోండి, వెంటనే దానవత్వం పోతుంది. ఎవరో మనల్ని అవమానపరిచారు, ఒక్క క్షణం నిగ్రహించుకోగలిగితే అవమానించిన వాడు వెళ్లిపోయినాడు, అవమానము మిగిలిపోయింది, కానీ మనం దాన్ని పట్టించుకోవటంలా అవమానం కూడా వెళ్లిపోతుంది. పట్టించుకున్నామా? జరిగిన మానాలు అంటే సత్కారాలు జరుగుతాయి, బిరుదులు వస్తాయి, ఊరేగింపులు అవన్నీ మర్చిపోయి ఎవడో ఒక్కడు అవమానం చేశామని జీవితాంతం ఉంటుంది. కాబట్టి దాన్ని మానవత్వం పెంచుకోవాలంటే దానవత్వాన్ని వదులుచుకోవాలి. రెండు, దీనత్వం. ఎవరి ముందు మనం చేయి దాపకూడదు, ఎవరి ముందు శిరస్సు వంచకూడదు. చేయి దాపవలసి వస్తే భగవంతుడి ముందు చేయి దాపాలి. దేనికి దాపాలో తెలిసినా, స్వామి నువ్వు నాకు గనక నాకెన్నో మంచి ఆలోచనలున్నాయి, చేతులు బలహీనంగా ఉన్నాయి, నా దగ్గర సంపద లేదు, దానం చేయలేకపోతున్నాను, నువ్వు గనక నాకు అనుగ్రహం ఇస్తే సత్కర్మలు చేస్తాను స్వామి అని చేయి దాపు. నా భార్య కోసం, నా బిడ్డల కోసం, నా కోసం నువ్వు టన్స్ ఆఫ్ మనీ వర్షించమని అడగకూడదు. అది దేవుడి ముందు కూడా చేయి దాపద్దు. అలాగే దేవుడి ముందు మాత్రమే శిరస్సు వంచు. ఎందుకంటే ఈ ప్రపంచంలో శిరస్సు వంచగలిగిన స్థానం ఏదన్నా ఉంటే అది భగవంతుడు ఒక్కడే. వాడు ఆత్మగా మనయందే ఉన్నాడు గనక ఆ ఎస్టీమ్ మనకి పెరిగినప్పుడు అసలు ఎవరి ముందు తలవంచవలసిన పరిస్థితి కూడా మనకు రాదు. మన ఎస్టీమ్ నుంచి మనం ఎప్పుడు పడిపోతాం? చేయి చాపండి. ఎవరినన్నా మీ నోటితో నాకు 1000 రూపాయలు ఇవ్వమని అడగండి, వెంటనే మనం పతనం అయిపోయినట్టే లెక్క. మానసికంగా మీ దగ్గర లేదు కోరికన, అందుకే సీలింగ్ ఆన్ డిజైర్స్. అసలు స్వామి ఏమీ వదిలిపెట్టలే, ఇదంతా వ్యక్తిత్వ నిర్మాణంలో భాగం. నీకు ఎంత ఉందో దాంట్లో ఉండు. రెండు పూటలు ఖచ్చితంగా టైం ప్రకారం తినాలి, ఓ పూట తిను, రెండో పూటకి లేదా ఉండు, మంచి నుండి తాగు. భగవంతుడు అందుకే స్వామి ఒకసారి ఆయన ఎవరికి ఆటోగ్రాఫ్లు ఇవ్వలేదు కానీ ఆ రోజుల్లో ఆ స్వామి రాసిన నా దగ్గర ఉంది ఇంకా, యూ డూ హీ ప్రొవైడ్స్, హెచ్ క్యాపిటల్, ఆ హెచ్ కింద గీత పెట్టారు. యూ డూ, నీ పని ఏంటో నువ్వు పనిచేస్తూ వెళ్ళటమే. హీ ప్రొవైడ్స్, నువ్వు ప్రొవైడ్ చేయలేవు, నువ్వు ఎక్వైర్ చేయగలవు. చూసారా? కాబట్టి మానవత్వంలో దయ ఉంది, జాలి ఉంది, సానుభూతి ఉంది, కరుణ ఉంది, మహాద్భుతమైన సహజీవన సౌందర్యం ఉంది. ఇవన్నీ మానవత్వ పరిమళాలు. కాబట్టి వీటిని మనం పెంపొందించుకుంటూ వెళితే అందరినీ ప్రేమించగలిగితే మళ్ళీ వచ్చాంగా మళ్ళీ స్వామి దగ్గరికి, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇంతకు మించిన అద్భుతమైన సందేశం ఇంకేముంది? ఇఫ్ ఐ లవ్ ద వరల్డ్, వరల్డ్ విల్ లవ్. ఈవేళ స్వామిని 130 దేశాలు 190 దేశాలు భగవంతుడు అని ఎట్లా నమ్మిందండి? అది చూసి నమ్మిందే. చూసిన వాడికే డౌట్ ఉందేమో గానీ చూడని వాడిన భగవంతుడే అనుకుంటున్నాడు. ఎందుకనుకుంటున్నాడు? వాడి అనుభవం వాడి గురువు, వాడికి జరిగిన మంచి ఫలితాలు వాడిని నడిపిస్తున్నాయి. కాబట్టి మానవత్వాన్ని స్వామి ప్రపంచానికి బోధించింది మాధవత్వం తక్కువ, మానవత్వం ఎక్కువ. అందుకనే ఒక నారాయణ సేవ గాని ఈవేళ మన స్వామి సర్వీస్ యాక్టివిటీస్ అన్ని మానవత్వానికి సంబంధించింది. ఎవడన్నా రోడ్డు మీద పడిపోతే సైడ్ బోటి లేపి తీసుకెళ్లి తన కారులో ఆసుపత్రిలో చేరుస్తాడు. మరి ఎక్కడ వినవిమి. కాబట్టి మానవత్వం ఇది దాటిన తర్వాత మాధవత్వం ప్రత్యేకంగా లేదు. అందుకనే మానవుడు మానవుడుగా జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ. రెసిడ్యువల్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ మనలో ఉంటాయి, తీరని కోరికలు, కొన్ని అక్కరలేని ఆలోచనలు, వృధా ప్రయాసను కలిగించేటువంటి తలపులు. వీటిని గనక మనం నెమ్మదిగా ఎంటీ ద మైండ్ అంటామే, ఆ మైండ్ ని ఎంటీ చేసుకుంటూ గనక వెళ్లగలిగినట్లయితే అది మాధవత్వం వైపు, అది నిజమైన అధ్యాత్మ. అంటే భగవంతుడి పూజాతే విషయోపభోగ రచన అంటారు భగవత్పాదులు, మిగతావన్నీ తర్వాతే. ఉండవలసింది ఒకటే, నేను ఆత్మను అన్నటువంటి ఒక భావన, నేను ఒక పర్పస్ కోసం ఈ జన్మ ఎత్తొచ్చానని రెండవది, నాకున్న సర్వప్రజ్ఞలు ఆత్మప్రజ్ఞలైన మూడవది, నాలుగవది ఇదంతా నా ద్వారా ఎవరో జరిపిస్తున్నారు అనేటువంటి ఒక సమర్పణ భావం, శరణాగతి భావం. ఇది నేను ఏం చేయలేను కానీ ఎవరో నా చేత మాత్రం చేయిస్తున్నారు అనుకోండి, ఎంత బాగుంటుందో. నేను చేశాను అనుకున్నప్పుడు అది మొయ్యాలి, ఎవరో చేయిస్తున్నారు అనుకున్నప్పుడు మనం మొయ్యక్కర్లే, హాయిగా దాంతో మనం కూడా ఉంటాం. కాబట్టి అధ్యాత్మ అనేది ఒక విస్తృతమైనటువంటి క్యాన్వాస్. జగన్నాథరావు, ఆ విస్తృతమైనటువంటి క్యాన్వాస్ లో మానవత్వం ఉంది. వదుల్చుకోవలసిన రెండంచులు ఒకటే, దీనత్వము దానవత్వము వదిలిపెట్టాలి. ఈవేళ మనకి లోభం ఉంది. ఎవడన్నా 10,000 ఇస్తామో 1,00,000 రూపాయలు ఇస్తామంటే వాడికి బానిసైపోతున్నాం. నీకేదో సన్మానం చేస్తామంటే అక్కడికెళ్లి చాలా వినయం నటిస్తూ శిరస్సు వంచుతున్నాం. భగవంతుడి ముందు మాత్రమే శిరస్సు వంచాలి. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేవే. కలవని కదలని ఒక మహాద్భుతమైన ఒక సిరి, ఒక సంపద ఉన్నది. అది భగవంతుడి యొక్క అనుగ్రహం. అది పొందాలి అంటే ఇందాక అనుకున్నటువంటి వ్యక్తిగా మనం పరిణామం చెందాలి, వ్యక్తిగా పరివర్తనం చెందాలి. సంఘం పరిణామాన్ని నోచుకుంటుంది, మారుతుంటుంది. మన 50 ఏళ్ల క్రితం ఉన్న సమాజం ఇప్పుడు లేదు. కానీ పాపం దానతడదేం మారలా, మనం మార్చేశాం. విలువల గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం. మన పూర్వీకులు విలువలను ఆచరించారు. 7 బిడ్డలను కన్నటువంటి కన్న తల్లి 8వ వారాల బిడ్డ కోసం ఎదురు చూసేది వాడు ఇంకా అన్నం తిన్నాడో లేదో. ఇది ఆమె పిల్లలు లేని తల్లి కాదు. 8వ పిల్లవాడి కోసం ఎదురు చూసేది, వాడి కోసం చొక్కాలు గుట్టించేది, వాడికి ఒక కంచం కొనేది, వాడికి ఒక మంచం కొనేది. అంటే ఈవేళ మనం సమాజాన్ని మార్చుకున్నాం. మాకింతమంది మేము మొయ్యలేముంటున్నాం, నువ్వు మోసావా? అప్పుడు వాళ్ళు మోసారా? వాళ్ళు అనుకోలేదే. వాళ్ళ అధ్యాత్మ గురించి మాట్లాడలే. వాళ్ళు దే ప్రాక్టైజ్డ్ స్పిరిచువాలిటీ. వాళ్ళకి స్పిరిచువాలిటీ అనే మాట కూడా, శబ్దం కూడా తెలియదు. బట్ ఆ జీవన విధానంలో మన పూర్వీకు, మన తాత ముత్తాతలే 2 తరాల వెనక్కి వెళ్ళండి. వెళితే వాళ్ళకున్న దాంట్లో తీసిపెట్టారు, కడుపులో తీసిపెట్టారు. వాళ్ళు మానుకొని పస్తులుండి ఇంకోటికి అన్నం పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సమాజం. స్వామి మనకి ఏది బోధించినా సనాతనమైనటువంటి ఒక భారతీయ తత్వ సిద్ధాంతంలో నుంచి ఈ కాలానికి అనుగుణంగా హీ టైలర్డ్ కస్టమ్ మేడ్గా. మనకి వేళ ఏం తొడుక్కుంటే మనం బాగుంటామో, ఏం కడుక్కుంటే మనం శుచిగా ఉంటామో, ఏం పట్టుకోగలిగితే ఆనందంగా ఉంటామో, అవే తత్వబోధన చేస్తూ వచ్చారు. గనక అధ్యాత్మ అనేది మరణానంతర సుఖం కాదు, గుర్తుపెట్టుకోవాలి మనం. జీవించి ఉండగానే సనాతనమైనటువంటి వేదం మనకు మాట చెప్పింది, ఏదున్నా ఇహమేవా అంటే ఇప్పుడే, ఇక్కడే. మళ్ళీ ఇహమేవా అంటే నౌ అండ్ హియర్. ఇప్పుడే పొందాలి. ఇప్పుడే అంటే ఎప్పుడు? బతికుండగా. ఇక్కడే అంటే ఈ లోకంలోనే. అసలు మనం ఇక్కడికి వచ్చిందే మనల్ని మనం రిడీమ్ చేసుకోవటానికి. అలా ప్రతి వ్యక్తి గనక ఆలోచించగలిగితే ఈ సమాజం ఒక అద్భుతమైనటువంటి, దాన్ని కాస్త సిద్ధాంతకర్తలు, హేతువాదులు యుటోపియన్ థాట్స్ అని అంటారు. అసలు ఐడియలిజం లేకుండా, ఆదర్శవాదం లేకుండా, ఆచరణవాదం లేకుండా సమాజ నిర్మాణం ఎట్లా జరుగుతుంది? ఆదర్శం ఉండాలి కదా. ఆ ఆదర్శాన్ని మనం ప్రాక్టికల్ చేయాలి కదా. ఈ రెండు సమన్వయం చేయండి. ఒట్టి ఆదర్శవాదంతో సమాజ నిర్మాణం జరగదు. ఐడియల్స్ గోడ మీద రాతలు, నీటి మీద రాతలు. ఇట్లా ఒక అలరాగానే పాతవన్నీ కొట్టుకుపోతాయి. కానీ ఆచరణవాదంలోకి వచ్చేప్పటి కన్సాలిడేట్ అయి ఇందాక నుంచి మనం చెప్పే పరిణామం ట్రాన్సిషన్, దాని నుంచి ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తనం. ఆ పరివర్తనంలో శీల ఉన్నది, గుణం ఉన్నది, ఆలోచన ఉన్నది, తాత్వికత ఉంది, భావుకత ఉంది, మానవీయత ఉంది, దివ్యత్వం ఉంది, సమగ్రమైనటువంటి మేధాశక్తి ఉన్నది. వీటన్నింటినీ సమన్వయం చేయగలిగినటువంటి ఒకే ఒక భూమికేదన్నా ఉంటే దాని పేరు స్పిరిచువాలిటీ. రిచువల్ ఏదో అది స్పిరిచువల్ కాదు. ఏది స్పిరిచువలో అది రిచువల్ కాదు. అది రిచువలిస్టిక్ దగ్గర అయిపోయిన రోజు గుడికి వెళ్తాను. నిజమే స్వామి, ఎక్కడో చోట చెప్తారు, కొబ్బరికాయ కొంటావు, కొబ్బరికాయ కొడతావు, 2 చిప్పలు అక్కడే ఇచ్చి పర్వాలేదు ఉంచుకోండి, నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళావా అని అడిగారు. 2వది నాకు ఇచ్చేయి అని అడుగుతాం. ఎందుకని? ఇంకా కొట్టావు, ఇచ్చేశావు, అయినా నా భాగం నాకు ఇచ్చేయమంటున్నావు. నువ్వు ఎక్కడ అసలు వదులుకున్నది ఎక్కడుంది? పీచుతో సహా
దాన్ని ఏ విధంగా సమన్వయించుకుంటాడంటే అది మరి ప్రసాదం అంటారు.
ప్రసాదం అంటారు అని తనని తాను ఆత్మవంచన చేసుకుంటాడు. అది అయ్యా మీ దగ్గర ఉంచండి, నా తర్వాత కొబ్బరికాయ కొట్టలేని వాడు వస్తాడు, అతనికి మీరు ఇది ప్రసాదంగా ఇవ్వండి అని. ఇది స్వామి మనకు నేర్పింది. కాబట్టి వదుల్చుకో. అందుకనే ఇది కావాలి అనుకోవటం ఎంత కోరికో సాయిప్రసాద్, ఇది వద్దు అనుకోవటం కూడా అంతే కోరిక. వదులుచుకోవాలి. ఆ వదులుచుకోవటం అంటే నెమ్మది నెమ్మదిగా ఒకటొకటి వదిలిపెట్టేటువంటి స్థాయి పేరు అధ్యాత్మ. అన్నీ వదిలిపోయినా, సర్వ ప్రపంచము మన నుంచి దూరమైనా, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే, వాడెక్కడికి పోడు. పంచ ప్రాణాలు పోతాయి, ఒక భర్త భార్యకు ఉత్తరం రాస్తాడు, దూరంగా ఉన్నాను, నా ప్రాణమంతా నీ మీదే ఉందంటాడు. ఈమె ఎట్లా ఉందో ఆయనకి తెలియదు, ఆయన ఎట్లా ఉన్నాడో ఈమెకి తెలియదు. కానీ ప్రాణం పోయే వేళ స్వామి చెప్తారే, యమకింకరుడు వచ్చి దబదబ కొట్టినప్పుడు కూడా నీతో ఒక్కడు మాత్రం ఉంటాడు, అది నేను. ఆ నేను అంటే స్వామి కావచ్చు, ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు. ఆ నేను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ. మేను ఏదైతే ఉన్నదో అది మనం. మనం మేనులో నుంచి నేనులోకి, తనువు నుంచి తానులోకి ఎవరైతే ప్రస్థానం చేస్తారో దాని పేరు ఆధ్యాత్మిక ప్రస్థానంగా మనం భావన చేయాలి. కాబట్టి దానవత్వ దీనత్వ విషయాలు వదిలిపెట్టి మానవత్వ మాధవత్వాలను అనుభవించటానికి ఇక్కడికి వచ్చాం గనక ఇహమేవా అనుకుంటూ మన ప్రయాణాన్ని మనం చక్కగా కొనసాగిద్దాం. ఇక అసమానతలు అంటారా, సమాజం యొక్క సృష్టి అసమానత. అంతా సమానమైతే అంతా బాగుంటే దేవుడు ఎందుకని? ఏది బాగలేదు గనకనే. అందుకే ధర్మస్య గ్లానిర్భవతి భారత. అధర్మానికి పెద్దపీట వేసి ధర్మానికి గ్లాని జరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. అంటే ప్రపంచంలో ఒక వాదం ఏముంటుందంటే, దేవుడు ఉండి కూడా ఇన్ని జరుగుతున్నాయే అంటాం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రమే జరుగుతుంది, ఆయన కూడా లేకపోతే ఇంకెన్ని జరిగేవో. అంటే ప్రతి దానిలో నుంచి మనం పాజిటివ్ గా దాన్ని సమన్వయం చేసుకోవాలి. ఇది నా భావన.
చాలా సంతోషం. శ్రోతలందరూ వింటున్నారు కదా, పరివర్తన అన్న అంశంపై అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మనందరం కూడా స్వామి బోధించిన ఈ మూడు విధములైన పరివర్తనల వైపు పయనించాలి. అది కూడా స్వామి చెప్పినట్లు స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ. కనుక చిన్ననాటి నుండే మనం దీని గురించి ప్రయత్నం మొదలుపెట్టాలి. అటువంటి భక్తిని, శక్తిని స్వామి మనకు అందించాలని ప్రార్థిద్దాం. ఈనాటి మన కార్యక్రమంలో పాల్గొని అమూల్యమైన వారి భావాలను మనందరితో పంచుకున్న శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి, శ్రీ జగన్నాథరావు గారికి, శ్రీ గణేష్ గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని స్వామివారి పాదాల చింత ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:20. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.